ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నూతన సృష్టిని ఆరంభించడానికి ఆయన వచ్చినారు.
జస్ట్ లైక్ ఆడమ్ వాస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఓల్డ్ క్రియేషన్,
పాత సృష్టిలో ఆదాము ఏ రీతిగా ఉండినాడో అదే రీతిగా
గాడ్ డిడ్ నాట్ ఫీల్ దట్ వెన్ దట్ ఓల్డ్ క్రియేషన్ సిన్డ్ ఇట్ కుడ్ బి రిపేర్డ్.
పాత నిబంధనలో పాతని సృష్టిలో ఉన్నటువంటి ఆ పాపము మళ్ళా దాన్ని మరమ్మత్తు చేయాలని దేవుడు కోరలేదు.
యు నో సమ్ టైమ్స్ వి కెన్ రిపేర్ సర్టన్ గ్యాడ్జెట్స్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వి సే కెనాట్ బి రిపేర్డ్ ఎనీవేర్ జస్ట్ త్రో ఇట్ అవే.
కొన్ని కొన్నిసార్లు మనం ఉపయోగించేటటువంటి రకరకాల గ్యాడ్జెట్స్ ను కూడా మరమ్మతు చేసి దాన్ని బాగు చేసి మళ్ళా ఉపయోగిస్తూ ఉంటాం, అలా చాలా కాలం చేసిన తర్వాత మళ్ళీ అది పనికిరాదని బయట పారేస్తాం.
One of the most important lessons that Christians need to learn is this.
క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠాల్లో ఇది ఒకటి.
That this old nature we've got from Adam cannot be repaired.
ఆదాము నుండి మనకు వచ్చినటువంటి ఈ పాత స్వభావాన్ని దాన్ని బాగు చేయలేము, మరమ్మతు చేయలేము.
Most Christians are trying to repair and improve their bad nature.
అనేక మంది క్రైస్తవులు వారి యొక్క చెడు స్వభావాన్ని దాన్ని బాగు చేసి దాన్ని మరలా సరైనటువంటి విధానంలో మెరుగ్గా చేసుకోవాలని కోరుతున్నారు.
బట్ యూ కెన్ ఓన్లీ గివ్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ ది అవుట్సైడ్ దట్ ఇట్ హస్ బీన్ రిపేర్డ్.
అది బాగు చేయబడింది అని బయటికి కనిపించేటట్టు మాత్రమే ప్రజలు మీరు మభ్యపెట్టగలరు.
దట్ ఇస్ లైక్ పెయింటింగ్ సమ్ గ్యాడ్జెట్ దట్ డస్ నాట్ వర్క్.
అదేమిటంటే పని చేయనటువంటి ఒక పరికరానికి ఏదో పెయింటింగ్ వేసి పూసి చూపిస్తున్నట్టుగా ఉంటుంది.
యు గాట్ ఎ యూస్లెస్ స్కూటర్ దట్ ఇస్ నాట్ వర్కింగ్ అట్ ఆల్ అండ్ యు పెయింట్ ఇట్ అప్ నైస్లీ. నౌ యు
పనికిరానటువంటి స్కూటర్ ఉందనుకోండి, అదేం పని చేయట్లేదు, కానీ దాని మీద చక్కగా పెయింటింగ్ వేసి చూపిస్తున్నారు.
But that is the type of Christianity even many born again people have.
అనేక మంది తిరిగి జన్మించినటువంటి ప్రజలు కూడా ఇట్లాంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నారు.
Because they have not understood what really born again means.
అసలు నిజంగా తిరిగి జన్మించినటువంటి అనుభవం ఏంటని వాళ్ళు నిజంగా గ్రహించలేరు.
Somebody told them just say Lord Jesus come into my heart and everything is solved.
ఎవరు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలోకి వచ్చారు అంతా కూడా ప్రతి సమస్య పరిష్కారం అయిపోయిందన్నారు.
If you read the gospels, you hardly ever hear Jesus saying believe in me. He said this more follow me.
మరి సువార్తలో మీరు చదివినటువంటి సంగతి ఏమిటంటే మరలా మరలా చదివేది మీరు నా విశ్వాసం ఉంచండి అనే దానికంటే కూడా నన్ను వెంబడించండి అనేటటువంటి మాటలు ఆయన ఎక్కువ చెప్పారు.
He did say believe in me but much more he said follow me.
నన్ను నమ్మండి అని చెప్పడం మాత్రమే కాదు దానికంటే అధికంగా నన్ను వెంబడించండి అని చెప్పారు.
Believe in me is just the beginning.
నన్ను నమ్మండి నా యందు విశ్వాసం ఉంచండి అనేది కేవలం ప్రారంభం.
What would you think of a husband and wife, of a man and woman who got married one day and then they began to live separately?
మరి చూడండి మరి భార్యాభర్తలు అంటే పెళ్ళైనటువంటి పురుషుడు స్త్రీ భార్యాభర్తలుగా చేర్చబడి ఒక దినాన్ని వివాహమైంది తర్వాత మళ్ళా వేరు వేరు జీవిస్తున్నారు అనుకోండి ఎవరుకుంటారు దాని గురించి?
That is how many born again Christians are.
అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా ఇట్లానే జీవిస్తున్నారు.
If you ask this couple are you married? Yes, here is a certificate. You are married.
ఈ దంపతులను అడిగితే మీరు పెళ్లి చేసుకున్నారా అంటే మాకు సర్టిఫికెట్ కూడా ఉంది మాకు పెళ్ళైంది అంటారు.
But are you living together?
అయితే మీరు కలిసి జీవిస్తున్నారా అంటే
no.
లేదు.
This is the condition of many people.
అనేక మంది ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంది.
They say on so and so date in 1985 or something I accepted Christ.
వాళ్ళు అంటారు 1925 లోనో ఎప్పుడో పలానా పలానా రోజు నేను యేసుక్రీస్తు ప్రభువును రక్షకుని అంగీకరించాను.
I took baptism, that is like my marriage certificate.
మరి నేను బాప్టిజం కూడా తీసుకున్నాను అది ఎట్లా ఉందంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వివాహ సర్టిఫికేట్ లా ఉంది.
Are you living with the Lord?
అయితే మీరు ప్రభువుతో జీవిస్తున్నారా?
Are you becoming more and more like him?
మీరు ఆయనను పోలి ఉండడానికి మరలా మరలా మార్పు చెందుతున్నారా?
No.
లేదు.
They are trying to improve the old nature because they feel the old nature doesn't give a good testimony.
మరి పాత స్వభావము మంచి సాక్ష్యం ఇవ్వట్లేదు అనక పాత సాక్ష్యాన్ని మళ్ళా మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
I want to tell you that Jesus did not come to repair our old nature.
మీకు చెప్పాలని కోరుతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు మన పాత స్వభావాన్ని బాగు చేయడానికి రాలేదు.
You know, Jesus once told a parable.
యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఉపమానం చెప్పారు.
And he said about an old garment. Luke 5:36.
లూకా సువార్త 5:36లో ఒక పాత వస్త్రాన్ని గురించి ఆయన చెప్పారు.
An old garment that is torn somewhere.
మరి పాత వస్త్రము ఎక్కడో చిరిగిపోయింది.
So what you do?
కానీ మీరు ఏం చేస్తారు?
Somebody buys a new cloth and cuts out a piece from that new cloth and stitches it to the old garment in verse 36.
ఆ 36వచనంలో ఉంది అటువంటి దానికి ఎట్లనగా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసికి వేయడు వేసిన ఎడ్లా క్రొత్తది దాన్ని చింపివేయను అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు
You know that cotton cloth always shrinks when it is put in the water.
చూడండి, నూలు వస్త్రాలు ఎప్పుడైనా గానీ మన వాటిని నీళ్లలో వేసినప్పుడు అది కొంచెం కుచించిపోతుంది.
సో without shrinking it, if you stitch it onto an old garment, it will tear the old garment.
ఒకవేళ నీళ్లలో పెట్టి తడపకుండా మీరు పాత వస్త్రానికి ఈ కొత్తది వేసి కుట్టినట్టయితే ఆ పాత దాన్ని కూడా చింపేస్తుంది.
సో వాట్ ఈస్ హి టీచింగ్ హియర్?
దానికి ఏంటి ప్రభు ఇక్కడ బోధిస్తున్నారు?
దట్ యు కెనాట్ టేక్ అ ప్యాచ్ of Jesus' life and attach it to the Adam's life.
యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక ముక్క తీసుకుని ఆదాము జీవితానికి దీన్ని మళ్ళా మీరు మాసిక వేలేరు.
దట్ మీన్స్ ఐ సే ఓకే, ఐ వాంట్ వన్ పేషెన్స్ ఫ్రమ్ జీసస్ అండ్ ఐల్ అటాచ్ ఇట్ టు ది ఓల్డ్ ఆడమ్స్ లైఫ్.
గనక మీరు అంటున్నారు యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో నుండి ఒక సహనం అనే దాన్ని తీసుకుని ఈ పాత స్వభావానికి ఆదాము జీవితానికి దీన్ని తగిలిస్తాను అంటున్నారు. అలా చేయలేరు. పాత వస్త్రాన్ని బయట పారవేయాలి,
కంప్లీట్లీ న్యూ గార్మెంట్,
పూర్తిగా నూతనమైనటువంటి వస్త్రాన్ని పొందాలి.
And if we don't do that,
మీరు అది చేయకపోతే
we will become like the Pharisees.
మన పరిసయ్యుల మాదిరిగా అయిపోతాం.
Outwardly very religious.
బయట చూస్తే చక్కగా మతాశక్తి కలిగినట్టుగా కనిపిస్తున్నారు.
You look at the lives of these Pharisees, it was very good on the outside.
ఈ పరిసయ్యుల జీవితాలు చూస్తే బాహ్యంగా చూడడానికి చాలా చక్కగా ఉంటున్నాయి.
Any person who did not have discernment would think they are very spiritual people.
Vivechana lenatundi ye vyakti chusina gaani velanu chuste velu chaala aatmeeyulu ane nirnayanniki vastadu.
That's the way a lot of Christians and Christian leaders look today.
Are aduke aneka mandi kraistulu gaani kraistuve naayikulu gaani idina ratla kalpistunnaru.
The Pharisees had a lot of zeal.
Mari parisayulaki entha aashakti undi.
Jesus said they crossed land and sea doing missionary work to convert people to Pharisees.
Mari yesu christu prabhu varu cheppinatundi vidhanam emitante వీళ్ళు దేశాలు దాటి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ప్రజలు రక్షణ పొందేట్టుగా ప్రకటించినట్లుగా చేస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 23 అధ్యాయంలో చూస్తారు.
Imagine a person who gives up his job, goes and lives in another country with all the difficulties to convert people to become a Pharisee.
ఉదాహరణ చూడండి, ఒక ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని కూడా పనిపాట్లు అన్నింటినీ వదిలేసి ఒక దేశం వదిలిపెట్టి ఇతర దేశానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారు మనసు పొందాలని ఇతను కూడా పరిసయంలా కనిపించాలని చూస్తూ ఉంటాడు.
Jesus said, what is the result of that type of conversion?
యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఇట్లాంటి మార్పు వల్ల వచ్చే ఫలితం ఏమిటి చివరికి?
Was Jesus impressed with their missionary work?
వాళ్ళ మిషనరీ పని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మెచ్చుకున్నారా?
No.
కానే కాదు.
He said, you go there and you make him twofold a child of hell.
మత్తయి సువార్త 23:15 వచనములో అతన్ని మీరు రెండంతలుగా నరక పాత్రలుగా చేస్తున్నారు.
Imagine giving up your job, going as a missionary, and then making that fellow who is already a child of hell double a child of hell.
మీరు ఊహించండి, మీ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని ఒక మిషనరీ పనిగా తీసుకుని ఎక్కడికో ఒక చోటకి వెళ్లి నరక పాత్రని రెండంతల నరక పాత్రగా చేస్తున్నారు.
Do you think that is happening today?
ఇది నాన జరుగుతుందో లేదో అనుకుంటున్నారా?
I believe it's happening all over Christendom.
నేను అనుకుంటాను క్రైస్తవ లోకమంతట్లో జరుగుతుంది.
If a man lives in sin, he's a child of hell.
మరి ఒక మనుషుడు పాపంలో జీవిస్తున్నట్టయితే అతడు నరక పాత్రుడు, నరకానికి వెళ్లే బిడ్డ.
Whatever religion,
ఏ మతం అయినా గానీ,
even if he calls himself Christian,
అతడు క్రైస్తవుడని పిలుచుకున్నా గానీ.
Now if you tell that man,
మీరు ఆ మనుషులతో చెప్తే,
that now you have said these magic words, Lord Jesus, come into my heart,
యేసు క్రీస్తు ప్రభువా నీవు నా హృదయంలో రమ్మని ఏదో మ్యాజిక్ గా పలికినటువంటి మాటలాగా,
and now you are a son of God,
సరే ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డ అయిపోయావు.
But he lives in the same old way.
అతడు అదే పాత జీవితంలో జీవిస్తున్నాడు.
He has become double a child of hell.
అతడు రెండంతల నరకపోతుడు అయ్యాడు.
Because now he imagines he is going to heaven.
ఎందుకంటే పరలోకానికి వెళ్తున్నాను ఊహించుకుంటున్నాడు.
Before that he did not imagine he was going to heaven.
అంతకుముందు పరలోకానికి వెళ్తున్నట్టు ఊహించుకునేది కూడా లేదు ఇతనికి.
Now he imagines he is going to heaven, but he is living the same old life.
ఇప్పుడైతే అనుకుంటున్నాడు పరలోకానికి వెళ్తున్నాను అనుకుంటూ అదే పాత జీవితం జీవిస్తున్నాడు.
That's why the apostle James wrote that faith without words is dead.
అందుకొరకే అపోస్తలైనటువంటి యాకోబు రాసినాడు, క్రియలు లేని విశ్వాసము మృతము.
There's a head faith and a heart faith.
తలలో ఉండేటటువంటి విశ్వాసం ఉంది, హృదయంలో ఉండే విశ్వాసం.
And James says head faith even the devils have, they also believe that.
యాకోబు ఏమంటున్నాడంటే, ఈ తలలో మన బుర్రలో ఉండేటటువంటి విశ్వాసం దయ్యాలు కూడా ఉంది విశ్వాసం.
ఎవ్రీ డీమన్ ఇన్ హెల్ నోస్ దట్ జీసస్ డైడ్ ఫర్ ది సిన్స్ ఆఫ్ ది వరల్డ్.
నరకంలో ఉన్నటువంటి ప్రతి దయ్యానికి కూడా తెలుసు యేసు క్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తమై శిలువలో మరణించారని.
ఎవ్రీ డీమన్ నోస్ దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ది డెడ్.
యేసు క్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి తిరిగి లేచారనే సంగతి ప్రతి దయ్యానికి తెలుసు.
Every demon knows the Bible is the word of God.
ఈ బైబిల్ దేవుని వాక్యం అనే సంగతి ప్రతి దయ్యానికి తెలుసు.
So if you believe all those things, you are not better than the demons.
కానీ మీరు కూడా ఇలా అనే నమ్మితే వాళ్ళకంటే దయ్యాల కంటే శ్రేష్ఠులేం కారు.
Ask yourself,
మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి,
what is it you believe in your head విచ్ ఎనీ డీమన్ డస్ నాట్ బిలీవ్.
అసలు ఏ దయ్యం నమ్మనటువంటి సంగతి, మీరు తరలో నమ్మేటటువంటి సంగతి ఇంకేమిటి?
యు మే సే ద చర్చ్ ప్యాటర్న్ ఆఫ్ యువర్ చర్చ్ ఇస్ ద కరెక్ట్ ప్యాటర్న్.
మీరు అనొచ్చు మీ సంఘ క్రమమే చాలా సరైనటువంటి క్రమం అని మీరు
అనొచ్చు. ఇట్ ఇస్ అకార్డింగ్ టు ద న్యూ టెస్టమెంట్.
అది నూతన బంధనాన్ని అనుసరించుంటే
ద డీమన్స్ ఆల్సో బిలీవ్ దట్.
అప్పుడు ఆ సంగతి దయ్యాలు కూడా నమ్ముతున్నాయి.
వాట్ ఇస్ ఇట్ దట్ యు కెన్ సే ఐ బిలీవ్ విచ్ ద డీమన్స్ డోంట్ బిలీవ్?
ఆ దయ్యాలు నమ్మనటువంటిది నేను నమ్ముతున్నాను అని చెప్పేది మీరు ఏముంది అసలు?
You believe that Jesus Christ is the Son of God, yes. The only way to the Father?
యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన ఒకటే మార్గం అని మీరు నమ్ముతున్నారా? ప్రతి దయ్యానికి సంగతి తెలుసు.
That he is coming back one day to judge the world, every demon knows that.
Oka dinani lokaniki teerpu teerchadaniki ayi tirugu vastunnarani meerante prati dayyanu kuda ee sangatha kuda telusu.
Their faith is in their mind.
Ganaka vaalla vishwasam manasulo undi.
And the faith which is only in your mind that doesn't change your life is a demonic faith.
Kevalam mee manasulone undi vishwasamo mee jeevithanni marchukunda untunte adi dayyaniki sambandhina vishwasam.
Those are not my words.
Ivu naa maatlu kaavu.
See James in chapter 2.
యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం
verse 19.
19వ వచనం.
You believe that God is one, that's good. The demons also believe and they shudder.
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి.
The demons actually do something more than you do. They tremble.
అసలు మీరు చేసేదానికంటే ఇంకా అధికంగా దయ్యాలు చెప్తున్నాయి, వణుకుతున్నాయి.
So that doesn't change the life of the demon.
గనక ఈ నమ్మిక ఈ దయ్యాల జీవితాలను మార్చట్లేదు.
What I'm trying to say is all your belief in Christianity won't change your life.
నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతి ఏమిటంటే క్రైస్తవత్వాన్ని గురించి మీరు నమ్మేదంతా కూడా మీ జీవితాన్ని మార్చదు.
There's something the demons don't have.
ఈ దయ్యాలకి లేనటువంటి సంగతి ఒకటి,
which is a living faith.
అది సజీవమైనటువంటి విశ్వాసం.
And that's why he says in verse 26 James 2 that just like the body without breath is dead. So faith without works is dead.
అందుకే యాకోబు 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమో.
If there are two people lying here,
ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి
చనిపోయాడు,
ఆ ఇద్దరులో ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు సజీవంగా ఉన్న వాళ్ళు మీరు ఎట్లా కనుకుంటారు?
Is it by counting their fingers?
వాళ్ళు చేతి వేళ్ళు లెక్క పెడతారా?
No, both have got 10 fingers.
ఇద్దరికి కూడా 10 వేళ్ళు ఉన్నాయి.
They got 10 toes.
అట్లానే కాలి వేళ్ళు కూడా 10 ఉన్నాయి.
2 eyes.
రెండు కళ్ళు ఉన్నాయి.
You can count everything in the body. They are both look alike.
శరీరంలో మీరు దేన్ని లెక్క పెట్టాలని చూసినా ఇద్దరికి సమానంగా ఉన్నా, ఇద్దరు సమాన ఒకే రకం కనపడుతున్నారు.
One is sleeping, the other is dead.
అయితే ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు నిద్రపోతాడు, ఇంకో చచ్చిపోయాడు.
Is there a difference between the dead and live person?
దానికి చచ్చిపోయినటువంటి వాడికి సజీవంగా ఉన్నవాడికి భేదం కనపడుతుందా?
Externally nothing, because he just died a few minutes ago.
బయటికి చూస్తే ఏమి భేదం కనపడలేదు, ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే ఒక వ్యక్తి చనిపోయాడు.
So externally you may look just like a born again Christian.
ganaka baitiki chuste meeru tirigi janminchinatundi christuvuni maadiriga kanapadochu.
Here it says what is the most important thing in the body?
ganaka ee dehamlo chaala chaala pramukhyamainatundi sangathi enti ikkada raayabadindi ee mana swasha,
that spirit,
ee aatma.
So this man has got breath.
Ee manushuniki swasha undi.
That is what proves he is alive.
Ade atanu sajeevanga unnadantani satyam.
All the external things are the same.
బయటికి కనిపిస్తున్నవన్నీ కూడా ఇద్దరికి ఒకే రకంగా ఉన్నాయి.
Jesus came to give us the Holy Spirit.
యేసు క్రీస్తు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వడానికి వచ్చినారు.
The Holy Spirit is God himself coming to dwell in us.
పరిశుద్ధాత్మ అంటే దేవుడే మనలో నివసించడానికి వస్తున్నాడు.
Which nobody in the Old Testament could have.
పాత నిబంధనలో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని పొందలేదు.
Even John the Baptist could have the Holy Spirit only on the outside.
బాప్తిస్మిచ్చి యోహాను కూడా బాహ్యంగానే ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు.
The Old Testament, the word filled with the Spirit means from the outside.
మరి పాత నిబంధనలో ఆత్మ చేత నింపబడ్డారు అంటానికి ఇది బాహ్యంగా కలిగినటువంటి సంగతి.
Like wearing a dress.
అది ఒక వస్త్రధారణ, వస్త్రాలు వేసుకున్నట్టుగా ఉంది.
You can put on the shirt and take it off.
మీరు చొక్కా వేసుకోవచ్చు, తీసేయచ్చు.
That's how it was in the Old Testament.
పాత నిబంధనలో ఆ రీతిగా ఉండేది.
A power that came on the outside.
బయట ఉన్నటువంటి శక్తి వాళ్ళు పొందినటువంటి.
That could give them tremendous power to preach or kill lions or so many things.
వాళ్ళు బోధించడానికి గానీ సింహాలను చంపడానికి గానీ రకరకాల గొప్ప శక్తి వాళ్ళకి పొందినారు.
But it was not inside.
అది లోపల లేదు.
Jesus said in John chapter 14.
యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే,
something would happen after he went up to heaven.
ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న సంగతిని గురించి చెప్పారు.
It never happened before.
అంతకు ముందు ఈ సంగతి జరగలేదు.
Before John 14, let me show you John 7.
యోహాను సువార్త 14కు ముందు 7వ అధ్యాయంలో సంగతి చూపిస్తారు.
You know, he spoke about verse 38 that the If anybody believed in him, rivers of living water will flow from within him.
38వ వచనములో యోహాను సువార్త 7:38లో యేసు ప్రభువు చెప్పారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బేగరగా చెప్పారు.
The most important word in that is not rivers.
దానిలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నదులు కాదు.
But from inside.
అది లోపల నుండి.
It's not the rivers of living water.
అది జీవ జల నదులు కాదు.
A lot of Christians talk about rivers of living water, rivers of living water.
అనేక మంది క్రైస్తవులు జీవజలపు నదులు అని చెప్తుంటారు.
In the Old Testament, the Holy Spirit was poured out like rivers of living water, but it flowed over the head, over the body and flowed out.
పాత నిబంధనలో పరిశుద్ధాత్మ జీవజల నదుల వలె మనుషుల మీద ప్రవహించింది, కానీ బాహ్యంగా వచ్చింది ఆ కిందకి వెళ్ళిపోయింది.
It was a river.
అది ఒక నది.
The river of God flowed from heaven upon many Old Testament prophets.
దేవుని నది పరలోకం నుండి అనేక మంది పాత నిబంధన ప్రవక్తల మీద కుమ్మరింపబడింది.
It flowed over them and out. Like that to other people.
అది వారి మీద కుమ్మరింపబడి ఇతరులకు అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది.
Even Gideon and Samson, who were not very godly people, they had the spirit flowing over them.
గిద్యోను గాని సంసోను గాని అంత గొప్ప దైవజనులు కాదు, అయినప్పటికీ ఆ నది వాళ్ళ మీద అలా ప్రవహిస్తూ వచ్చింది.
Gideon worshipped idols afterwards.
మరి తర్వాత గిద్యోను విగ్రహారాధకుడు అయినాడు.
Samson lived in adultery.
సంసోను వ్యభిచార జీవితాన్ని జీవించాడు.
But the spirit flowed over them.
అయినప్పటికీ దేవు ఆత్మ వారి మీద నుంచి అలా ప్రవహిస్తాడు.
In this New Testament, Jesus said,
ఈ నూతన బంధంలో యేసు ప్రభువు
చెప్పాడు, the spirit, verse 38, will from his innermost being it will flow.
38వ వచనములో వాని కడుపులో నుండి అంటే లోపల నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి.
How can the Holy Spirit flow from within?
ఆ లోపల నుండి పరిశుద్ధాత్మ ఎట్లా ప్రవహిస్తుంది?
He has to first come within.
మొట్టమొదట లోపలికి రావాలి.
He has to come there and then flow out from within.
ముందు అసలు లోపలికి వచ్చి అక్కడ నుండి బయటికి ప్రవహించడం ఆరంభించాలి.
This could never happen in the Old Testament.
ఇది పాత నిబంధనలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు.
That's why it says in verse 39.
అది కొరకే 39వ వచనం చెప్పబడింది.
He spoke of the Spirit which those who believed in him would receive, for the Spirit was not given because Jesus was not yet glorified.
తనయందు విశ్వాసం ఉంచువారు పొందబోవు. ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను, యేసు ఇంకనూ మహిమ పరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు.
Have you thought of this last part of verse 39?
ఈ 39వ వచనంలో చివరి భాగాన్ని గురించి చెప్పడం తలంచారు.
We read the Bible too fast.
కొన్నిసార్లు ఈ దేవుని వాక్యాన్ని బైబిల్ చాలా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం.
Learn to read the Bible slowly.
దేవుని వాక్యాన్ని చాలా నెమ్మదిగా చదవటం నేర్చుకోవాలి.
The Spirit was not given.
ఈ ఆత్మ అనుగ్రహించబడలేదు.
Because Jesus was not glorified.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఇంకా మహిమపరచబడలేదు.
Then you say, how was the Spirit given to Elijah and Elisha?
గనక ఏలియాకి ఎలీషాకి మరి ఎట్లా వచ్చింది ఆత్మ అని చెప్పచ్చు.
How was John the Baptist filled with the Spirit from his mother's womb?
మరి బాప్తిస్తు నుంచి యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఆత్మ ఎట్లా వచ్చింది అని మీద కనుకోవచ్చు.
What is the meaning of spirit was not given?
ఏంటి వాళ్ళకి ఆత్మ అనుగ్రహించబడలేదు అంటానికి దాని అర్థం ఏమిటి?
The spirit was not given to live inside man.
మానవుని లోపల నివసించేటటువంటి ఆత్మ వాళ్ళకి అనుగ్రహించబడింది. అది బాహ్యంగా ప్రవహించి వెళ్ళడానికి అనుగ్రహించబడింది.
Very important to understand this difference.
ఈ భేదాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి.
Jesus said to the woman of Samaria in John chapter 4.
యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీతో చెప్పారు.
That in verse 14.
14వ వచనంలో.
Pointed to the well there and said, if anyone drinks of this water, he will thirst again.
అక్కడ ఉన్నటువంటి బావిని గురించి ప్రభువు చెప్తూ, ఎవరైనా గాని బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగితే మళ్ళీ అతడు తప్పకుండా.
Verse 14, if you drink of the water that I give, you'll never thirst.
14వ వచనంలో, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు.
But the water that I give will be inside him a well.
నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండని చెప్పు.
Important word is inside.
ఇక్కడున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట లోపల వానిలో.
Most important word in John 7:38 is from inside.
యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే వాని కడుపులో నుండి లోపల నుండి.
Jesus puts a well inside, the well becomes a river and flows out.
యేసుక్రీస్తు ప్రభువు లోపల ఒక బావి పెడుతున్నారు, అది బయటికి నది వలె ప్రవహించుకుంటూ పోతుంది.
Now, just before he went to the cross in John chapter 14 and the Last Supper,
యేసు క్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చివరి రాత్రి భోజనం తర్వాత శిలువ దగ్గరికి వెళ్లే ముందు,
he said this about the Holy Spirit.
పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పారు.
John 14 verse 16.
యోహాను సువార్త 14వ అధ్యాయం 16.
What he is going to do when he goes up to heaven.
ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారనే సంగతి గురించి
చెప్పారు. I will ask the Father and he'll give you another helper to be with you forever.
నేను 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు
అనుగ్రహించును.
ఈ 17వ వచనంలో రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మీరు చూడాలని కోరుతున్నారు. మొదటిది చివరి భాగం.
at the moment he is abiding with you, but in that day he will be inside you.
Aina meetho kuda nivasinchuno aithe appudu meelo undunu.
See the difference? Now he is with you.
Ippudu thana meetho unnadu.
One day in the day of Pentecost he will be in you.
Oka dinam vastundi Pentecost dinam vachinappudu meelo untadu.
For thousands of years before Christ the Spirit was with people.
Yesu Christu prabhu raavataniki vela kolidi samsaralaku pooram ee devuni yokka aatma prajalato undi.
What is this new thing now?
Ee nootana sangathi enti ippudu
vakkam inside.
Aayana lopulaku vastadu.
That is why he could not change people's nature in the Old Testament.
Andukorike paata nibandhanalo prajala yokka swabhavanni aayana maarchalekapoyaru.
You help a person from the outside, you can't change his nature.
ఒక వ్యక్తి బాహ్యంగా మీరు అతనికి ఏదో సహాయం చేయాలని కోరుతున్నట్టయితే తన స్వభావాన్ని మీరు మార్చలేరు.
For example,
supposing
your father is a first class artist.
ఒకవేళ ఒక తండ్రి ఒక మంచి కళాకారుడు అనుకోండి.
And he takes his 5-year-old son's hand.
తన 5 సంవత్సరాల పిల్లోడు చేయి పట్టుకుని
and draws a beautiful painting.
ఒక చక్కటి పెయింటింగ్ ఒక చిత్రిస్తాడు.
That's amazing. A 5-year-old can paint like that.
అది చూడడానికి చాలా గొప్పగా ఉంటుంది. 5 సంవత్సరాల పిల్లడు ఇంత గొప్ప పెయింటింగ్
హోల్డింగ్ హిస్ హ్యాండ్.
ఎందుకంటే వాళ్ళ నాన్న తన చేయి పట్టుకున్నాడు.
So now the father takes away the hand.
ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? చేయి వదిలేశాడు.
So now you do it.
సరే ఇప్పుడు నువ్వు చేయి అంటే
the 5-year-old can't do anything. It's useless drawing.
ఆ 5 సంవత్సరాల పిల్లడు ఏమి చేయలేడు. అతడు ఏదైనా గీసినా గానీ పనికిరాని గీతల్లా ఉంటాయి.
Because he doesn't have the father's ability inside him.
ఎందుకంటే తండ్రికున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇతను లోపల లేవు.
Now if there was some way by which the father could come inside this child, what if the father child could do it?
ఏదో ఒక రకంగా ఈ తండ్రి కనుక పిల్లవాడు లోపలికి వచ్చే విధానం ఉందనుకోండి అప్పుడు ఈ పిల్లవాడు కూడా చేయగలుగుతాడు.
Do you realize what a tremendous privilege it is to have the Holy Spirit dwelling within?
కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసించడం అనేది ఎంత చక్కటి అద్భుతకరమైన సంగతి గుర్తిస్తున్నాడు.
Now the second thing I want you to see in verse 17.
ఇప్పుడు 17వ వచనంలో రెండో సంగతి చూడాలనుకునేది ఏంటంటే,
see our subject these days is a heavenly life on earth.
మన ఈ దినాల్లో మనకున్నటువంటి అంశం ఏమిటంటే ఈ భూలోకములో పరలోకపు జీవితము.
I'm trying to introduce that subject with what I've said so far.
ఇంతవరకు మీకు చెప్పినటువంటి అంతా కూడా ఈ అంశానికి ముందుగా ఉపోద్ఘాతం మాదిరిగా చెప్పు పరిచయం మాత్రం
చెప్పుకుంటున్నాను.
ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యపు ఆత్మ అని పిలువబడుతుంటున్నాడు.
It's very important to know that.
ఇది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
The Holy Spirit hates every type of lie.
పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విధమైనటువంటి అబద్ధాన్ని హేయంగా చూస్తున్నాడు.
Please remember that.
ఇది జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు.
If there is even a little bit of lying in you.
నీలో ఎక్కడ ఏ మాత్రం చిన్న అబద్ధం ఉన్నా గానీ
the Spirit will leave you.
పరిశుద్ధాత్మ నేను వదిలేస్తాను.
He's the Spirit of truth.
ఎందుకంటే ఈయన సత్య స్వరూపే ఆత్మ.
He hates lying.
ఈ అబద్ధం అనే దాన్ని తను ద్వేషిస్తున్నాడు.
He cannot go inside their room where there's lies.
ఎక్కడైతే అబద్ధాలు ఉన్నాయో అబద్ధం ఉన్న చోటికి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించలేడు.
జస్ట్ లైక్ వీ ఆర్ రిపెల్డ్ బై సంథింగ్ ఫిల్తీ.
చూడండి చాలా మురికి సంగతి ఏదైనా ఉందనుకోండి దాన్ని మనం సహించలేము భరించలేము.
యు నో వెన్ యు ట్రై టు లుక్ ఫర్ యు ఆర్ గోయింగ్ టు రెంట్ ఎ హౌస్.
ఏదైనా ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అనుకో.
సంబడీ సేస్ ద హౌస్ వెరీ చీప్.
ఎవరు అంటారు చాలా చవకగా ఇక్కడ ఒక ఇల్లు అద్దెకు ఉందంటారు.
Oh, you go to see it.
మీరు చూడగా వెళ్ళారు.
And it's in the midst of a dirty slum.
అది ఎక్కడ ఉందంటే చాలా గుడిసెల మధ్యలో ఉంది.
People are sitting for the toilet all over there.
ప్రజలు బయట మలమూత్రాలన్నీ బయట రోడ్డు మీద జరుగుతున్నాయి.
Water flowing over there.
అక్కడ మురికి నీళ్ళన్నీ రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి.
Very cheap rent.
చూడడానికి చూస్తే చాలా తక్కువ ధరకే అద్దెకు వస్తుంది.
Why don't you choose it?
మరి ఎందుకు దాన్ని మీరు ఏర్పాటు చేసుకోవట్లేదు?
Because you are repelled by the whole surrounding.
ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చూస్తేనే మీకు కంపనం పుడుతుంది.
That is exactly how the Holy Spirit is repelled by any type of lie.
అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ విధమైనటువంటి అబద్ధం ఉన్నా గానీ దాన్ని సహించలేని వ్యక్తిగా
ఉన్నాడు. He is called the Spirit of truth.
సత్య స్వరూపేగు ఆత్మ చెప్పబడి.
He pulls away from anything that is lying.
అబద్ధం అనేటటువంటి దాని నుంచి ఈ దేవుడు సత్య స్వరూపేగు ఆత్మ వెనక్కి వెళ్ళిపోతాడు.
Now what is the biggest type of lie Christians speak?
క్రైస్తవులు మాట్లాడేటటువంటి చాలా పెద్ద అబద్ధం ఏంటి?
The biggest lie Christians speak is without opening their mouth.
ప్రజలు మాట్లాడే క్రైస్తవులు మాట్లాడే పెద్ద అబద్ధం ఏంటంటే నోరు తెరవకపోవడం.
You say, how can I tell a lie without opening my mouth?
మీరు అనొచ్చు నోరు తెరవకుండా నేను అబద్ధం ఎట్లా చెప్తానండి.
When you give people the impression that you are very holy and you are not holy, that's a lie.
మీరు పరిశుద్ధునిగా లేకుండా ఉండి పరిశుద్ధుడిగా ఉన్నట్టు ప్రజలకు అట్లాంటి మనసు కలిగిస్తున్నారనుకోండి అట్లా చూపించుకుంటున్నారనుకోండి అదే పెద్ద అబద్ధం.
When you pray in public in such a way to impress people that you're such a spiritual man.
బహిరంగంగా చేసినటువంటి ప్రార్థనలు ప్రజలందరికీ కూడా చాలా ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తి అని వాళ్ళు అనుకోవాలని చక్కటి ప్రార్థన చేస్తున్నారు.
You pray long prayers in public when you don't even pray at home at all.
ఇంట్లో చూస్తే అసలు ప్రార్థనే లేదు కానీ బయటకు వచ్చినప్పుడు ప్రజల ముందు మాత్రం చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు.
and you make everybody say amen and hallelujah.
మీరు అందరూ ఆమేన్ అనేటట్టు హల్లెలూయా అనేటట్టు చేస్తారు.
You are telling a lie.
మీరు అబద్ధం చెప్తున్నారు.
You are giving people an impression which is not true.
ఆ సత్యము కానటువంటిది మీరు ప్రజలు నమ్మేటట్టు చేస్తున్నారు.
No wonder the Holy Spirit does not fill your life.
పరిశుద్ధాత్మ మీ జీవితం నింపలేదంటే దానికి ఆశ్చర్యం లేదు.
I'll tell you the secret of being filled with the Holy Spirit.
పరిశుద్ధాత్మతో నింపబడటం అనేదాని రహస్యాన్ని గురించి నేను చెప్తాను మీకు.
You don't have to speak in tongues, but you have to speak the truth.
Aidi meer bhashallo maatladakkaraledu kaani satyam cheppali.
If God gives you the gift of tongues, take it, but truth is 100%.
Oka vela devudu bhashalo maatlade varam isthe adu maatladochadu vere sangate kaani satyam cheppadam anedi 100ki 100 paalu pratiwaalu satyam cheppali.
Bible says God does not give the gift of tongues to all his children.
Bible cheptundi devudu tana biddalu andarike kuda bhashalo maatlade varam ivvaledu.
It's only to some.
Adu kontha mandike.
But truth is for all his children.
Aithe satyam anetatuvanti devudu tana biddalandarki istunnadu.
So people ask me, what is the mark of being filled with the Holy Spirit?
Ganaka prajalu okavela nannu adigithe parishuddhaatma nimpudalanu gurinchinatuvanti gurtu evuti ani prajalu adigithe,
some Christian groups will say they speak in tongues.
Kontha mandi kraistava gumpulu vallu em antaru ante bhashalo maatladali antaru.
I say no,
nenu kaadu.
I say they'll speak the truth all the time.
Ledu, satyame ellappudu cheppali.
That is a better test.
అదే శ్రేష్టమైనటువంటి పరీక్ష.
Now what is the meaning of speaking the truth?
దానికి సత్యం చెప్పడం అనేది దీని అర్థం ఏంటి?
In Acts chapter 5,
అపొస్తల కార్యములు 5వ అధ్యాయంలో
we read about the first time that God judged sin in the early church.
ఈ ప్రారంభ సంఘములో మొట్టమొదటిసారి దేవుడు పాపానికి ఎట్లా తీర్పు తీర్చాడనే సంఘటన ఇక్కడ చదువుతున్నాం.
And it's very interesting to see that.
అది చూడడానికి చాలా చాలా శ్రద్ధ కలిగింది సార్.
God judged sin for the first time in the early church.
మరి ప్రారంభ సంఘములో మొట్టమొదటిసారి దేవుడు పాపానికి ఎట్లా తీర్పు తీర్చాడు?
It was not the sin of adultery.
అది ఏదో వ్యభిచారంతో ఉన్న పాపం కాదు.
It was not the sin of stealing money.
డబ్బు దొంగతనం చేసిన పాపం కాదు.
It was not the sin of bitterness or jealousy.
లేకుంటే ఇతరుల మీద అసూయ ద్వేషం కలిగి ఉన్నటువంటి పాపం కాదు.
Maybe Ananias and Sapphira never committed adultery.
ఒకవేళ అననీయ సఫీరాలు అసలు వాళ్ళు ఎప్పుడు వ్యభిచారం చేసి ఉండకపోవచ్చు.
Never stole anybody's money.
ఎవరు డబ్బు దొంగతనం చేయలేదు.
They had forgiven everyone.
ప్రతి ఒక్కరిని వాళ్ళు క్షమించారు.
No bitterness against anybody.
ఎవరి మీద వాళ్ళకి ద్వేషం లేదు.
No jealousy against anybody.
ఎవరి మీద అసూయ లేదు.
They had so many good qualities.
వాళ్ళకి చాలా మంచి గుణ లక్షణాలు ఉన్నాయి.
They had given up all worldly habits.
ఈ లోక సంబంధమైన అలవాట్లను వదిలేశారు.
Why did God kill them?
అయినా కానీ దేవుడు ఎందుకు చంపేసాడు వాళ్ళని?
Why is this written in such detail?
ఎందుకు ఎంత వివరంగా ఈ సంఘటన ఇక్కడ రాయబడింది?
Why is the first sin that God judged written in such detail in Acts 5?
దేవుడు తీర్పు తీర్చినటువంటి మొట్టమొదటి పాపము దేవుని సంఘంలో ఎంత వివరంగా దేవుని వాక్యంలో ఎందుకు రాయబడింది?
It teaches how much God hates something.
ఇది మనకి ఏం బోధిస్తుందంటే ఒక విషయాన్ని దేవుడు ఎంత ద్వేషిస్తున్నాడని.
Please listen carefully.
చాలా జాగ్రత్తగా వినండి.
Because if you don't understand this, I tell you, you'll never come to a heavenly life on this earth.
ఎందుకంటే అసలు దీన్ని గనక మీరు అర్థం చేసుకోలేకపోతే అసలు పరలోక సంబంధమైన జీవితం అనే దృక్పథంలో మీరు రాలేదు.
The Holy Spirit came from heaven to bring heaven inside us.
పరిశుద్ధాత్మ పరలోకం నుండి వచ్చారు ఎందుకంటే ఈ పరలోకాన్ని మన లోపలికి తీసుకురావడానికి.
And if you allow the Holy Spirit to fill you inside,
పరిశుద్ధాత్మను మీలో నింపడానికి నింపబడడానికి అనుమతిస్తే
మీరు, I can tell you from my experience,
నా అనుభవంతో చెప్తున్నాను,
your inner life will become heavenly.
మీ ఆంతరంగిక జీవితము పరసంబంధమైనదిగా అయిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్,
ఉదాహరణ,
heaven is a place of peace.
ఈ పరలోకం అనేది శాంతితో కూడినటువంటి,
that peace will reign in your heart all the time.
ఆ శాంతి ఎల్లప్పుడూ మీ హృదయాల్లో పరిపాలన చేస్తుంది.
Heaven is a place where they never grumble or complain, and you will never grumble or complain.
పరలోకం అనే దాని పరలోకంలో ఎక్కడ సణుగులు గణుగులు ఉండవు. కనుక మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడు సణుకోరు, ఎవరి మీద ఫిర్యాదులు చేయరు.
Heaven is a place where nobody is discouraged and depressed, and you will not be discouraged.
పరలోకంలో నిరుత్సాహము కృంగుదలైన మాట ఉండదు. కనుక మీ జీవితంలో కూడా అసలు నిరుత్సాహము కృంగుదల ఉంటానులేదు.
They rejoice always there, and you will rejoice always.
వాళ్ళు ఎల్లప్పుడూ అక్కడ సంతోషించే వాళ్ళుగా ఉంటున్నారు, ఇక్కడ కూడా మీరు ఎప్పుడు సంతోషించే
వాళ్ళుగా.
వాళ్ళు ఎల్లప్పుడూ దేవునికి భక్తి మర్యాదలు చూపించే వాళ్ళుగా ఉంటున్నారు, ఇక్కడ కూడా మీరు ఎల్లప్పుడూ దేవునికి భక్తి
మర్యాదలు.
వాళ్ళు పరలోకంలో పరిశుద్ధతలో నడుస్తున్నారు, ఇక్కడ ఈ భూమి మీద కూడా మీరు పరిశుద్ధతలో నడుస్తారు.
యూ కెనాట్ డూ దాట్ బై రిపేరింగ్ ది ఓల్డ్ అడామిక్ లైఫ్.
కనుక పాత ఆదాము జీవితాన్ని మరమ్మతు చేసి బాగు చేసుకోవడం ద్వారా ఇవన్నీ మీరు చేయలేరు.
ఇఫ్ యూ జస్ట్ ట్రై టు మేక్ యువర్ ఎక్స్టర్నల్ లైఫ్ లిటిల్ బెటర్, యూ బి జస్ట్ ఎ బెటర్ ఫారిసీ.
ఏదో బాహ్యంగా కనబడేటటువంటి జీవితాన్ని కొంచెం మెరుగుపరుచుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తుంటే మెరుగైనటువంటి పరిసైన మాదిరిగానే జీవిస్తారు.
జీసస్ సెడ్ ఇట్ ఇస్ లైక్ పుట్టింగ్ ఎ నైస్ టూమ్ స్టోన్ ఆన్ a dead man's bones underneath.
యేసు క్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, చచ్చిపోయినటువంటి వాడి కుళ్ళిపోయినటువంటి శవము ఎముకలు లోపలుంటే పైకి సమాధి మాత్రం చక్కగా కనిపించే విధానంలో దాన్ని మూత
వేసినట్టుగా.
మీరు సమాధుల స్థలాలకి మీరు వెళ్ళినట్టయితే చచ్చిపోయినటువంటి వాళ్ళ బంధువులు సమాధులు ఎంత చక్కగా అలంకరించి వాటిని కట్టడాలు నిర్మించి చూపిస్తారంటే అది బయటకు చూడడానికి చాలా గొప్పగా
కనిపిస్తాయని.
అక్కడ చలవరాతితో చేయబడినటువంటి ఒక దేవదూత ఒక ప్రతిమ ఒకటి ఉంటుంది.
యూ డిగ్ ఇట్ అవుట్ అండ్ లుక్ ఇన్సైడ్ ద బాక్స్ దేర్.
ఇదంతా తవ్వేసి లోపల ఉన్న పెట్టిలో ఏముందో చూడండి,
స్టింకింగ్,
పుల్లి కంపు వస్తుంది, అక్కడ ఎముకలు ఉంటాయి.
జీసస్ సెడ్ దట్ ఇస్ రిలీజియన్.
యేసు ప్రభువు అన్నారు మతం అంటే ఇదే.
ఎక్స్టర్నల్లీ రైట్,
బయటికి చూస్తే చక్కగా కనిపిస్తుంది.
If you try to clean up only our external life, that's what it will become like.
Ganaka mana baiti kanipinche dane mana shubram chesukoni chupistunnatante ide baiti bahinga.
Ananias and Sapphira did not open their mouth and say one word.
Ananias and Sapphira lo vallu nooru terchi oka maata kuda cheppaledu.
Ananias came.
Ananias vachinadu.
There was a, you know, it says here that lot of people were, verse 4:37, were selling their land and bringing money and laying it at the apostles' feet.
4వ అధ్యాయం 37వ వచనంలో అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు అపొస్తలులు వాళ్ళ భూములన్నీ ఇండ్లన్నీ అమ్మేస్తున్నారు, డబ్బు తీసుకొస్తున్నారు, అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు, అక్కడ ఇచ్చేస్తున్నారు.
Nobody preached that.
ఎవరు ఈ సంగతి వాళ్ళకి ఏం బోధించలేదు.
The apostles never preached to tell people to give money, give money.
మీరు డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి అని అపొస్తలులు ఎక్కడ వాళ్ళని ఏం బోధించలేదు.
They were not like today's preachers.
ఈ దినాల్లో ఉండే బోధకులు అదే మాదిరి వాళ్ళు లేరు.
They never told anybody to tithe in the entire New Testament.
నూతన బంధనలో మొత్తం అంతా చూసినా గానీ ఎక్కడ కూడా మీరు దశమ భాగాలు తీసుకొచ్చి డబ్బు ఇవ్వండి అని ఎవరు బోధించలేదు.
You don't become heavenly by giving money.
మీరు డబ్బు ఈ సంఘానికి డబ్బు ఇవ్వడం ద్వారా మీరు పర సంబంధమైన ప్రజలు కానారు.
You become heavenly by being free from the love of money.
మరి అసలు డబ్బును గురించినటువంటి ఆశ మీరు వదిలేస్తేనే పర సంబంధమైన ప్రజలు అవుతారు.
The preacher or ordinary believer.
బోధకుడైనా గానీ సామాన్య వ్యక్తి అయినా గానీ.
The apostles never told people to give.
ఈ అపొస్తలులు ప్రజలకు ఎప్పుడు కూడా మీరు డబ్బు తెచ్చి ఇవ్వండి అని చెప్పలేదు.
They themselves voluntarily gave.
ఇక్కడ వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకొచ్చారు.
God loves cheerful givers.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును.
Not those who are forced.
ఇక బలవంతం చేసే వాళ్ళు కాదు.
So these people came and gave their money.
దానికి ప్రజలు వచ్చి తమంతట తమే డబ్బిచ్చారు.
And Ananias and Sapphira saw all the believers in their church going and selling land and giving money.
ఈ అననయ సఫీరాలు చూశారు వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా భూములు అమ్మేస్తున్నారు, ఇళ్ళు అమ్మేస్తున్నారు, డబ్బు తెస్తున్నారు, అపొస్తలులకు ఇస్తున్నారు.
They thought if we don't do something then we won't have a good testimony.
వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇట్లా చేయకపోతే మన సాక్ష్యం ఎలా ఉంటుంది, వీళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు అని.
I mean supposing for example 10 families come together and say all of you bring some food and we'll have lunch together.
ఒకవేళ చూడండి ఒక 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 10 కుటుంబాలు కూడా మీరు వండింది వంటలు ఏదో పట్టుకురండి అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేద్దాం కలిసి తెచ్చిన వాటిని గురించి అన్నారు.
Nine of them bring some food and you come empty handed there, how will you feel?
ఒకవేళ 9 కుటుంబాలు వాళ్ళు తెచ్చిన ఆహారాలు వంటకాలు అన్ని పట్టుకొచ్చారు, మీరు మాత్రం ఏమి తేకుండా ఖాళీ చేతులతో వచ్చారు.
You'll bring something at least. You'll bring some potato chips or something.
Ganaka meeru itlaanti paristhithini gurinchi meeru tappichukoni kanesam edo potato chips edo pattukuravali.
You won't come empty handed. You feel so bad.
Endukante vaallandaru anni pattukoste meeru kaali chethulato velthe vaallu meeke ibbandiga untundi.
That's how Ananias and Sapphira felt.
Aa reethiga Ananias Sapphiralu anukunnaru.
And so they said we have to give something.
Gana vaallandaru manu edo ivvali elaina.
So they sold a piece of property.
Ganaka vaallu aasthulu kotta ammesaru.
But they didn't give all.
Aithe mottham anta ivvaledu.
All the others were giving everything.
Megatha vallandaru annindi mottham anta techi ichchestunnaru.
Says in verse 2 they kept back some of the price for themselves.
Ikkada rendo vachanamulo undi varu kontha dani velalo kontha daachukoni kontha techi apostola padamlo pettaru.
Kept back some means okay, let's say they kept back 50%.
So kontha daachukunnaru ante anukunnam sagam vallu venaku pettukunnaru vaalla kosam.
They sold their property for 2 lakhs and they decided to give 1 lakh to
ok vela 2 lakhalaku vaallu aasti ammesaru 1 lakh rupayalu ivvalanukunnaru.
Now if you sell your property for 200,000 rupees and you give 100,000 rupees to God, what will people think of you?
Ok vela meeru 2 lakhalaki mee aasti ammesi 1 lakh rupayale meeru devuniki istunnappudu prajalu em anukuntaru?
You will be considered a very spiritual man. How many people sell their property for 200,000 and give 100,000 to God?
Meeru chaala aathmeelani vyaktulu anukuntaru. Entha mandi unnaru 2 lakhalaki aasti ammesi andulo 1 lakh rupayalu techi devuniki ichese vallu?
There is nothing wrong in that.
Daane tappu ganapattaledu.
Then why did they get killed?
మరి ఎందుకు చంపిస్తారు వాళ్ళని?
They went and sold their property for 200,000 rupees, gave 100,000 rupees to God and they got killed for it.
వాళ్ళు 2 లక్షలకేమో ఆస్తి అమ్మేశారు, 1 లక్ష రూపాయలు తెచ్చి దేవునికి మందిరంలో ఇచ్చేశారు, కానీ వాళ్ళు చంపబడ్డారు.
You got to understand it.
దీన్ని మీరు గ్రహించాలి.
You may be like that too.
మీరు ఒకవేళ ఆ ఇద్దరు వల్లే ఉండొచ్చు.
యు మే బి మేకింగ్ ఎ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఫర్ గాడ్స్ వర్క్.
దేవుని పని గురించి మీరు ఎన్నెన్నో సమర్పణ చేస్తూ ఉండొచ్చు.
అండ్ యు థింక్ యు ఆర్ వెరీ స్పిరిచువల్.
మీరు చాలా ఆత్మీయులైన వ్యక్తులు అనుకోవచ్చు.
యు మే బి లైక్ అననియాస్ ఆర్ సపీరా.
అననియాస్ సపీరాల వలె మీరు కూడా ఉండొచ్చు.
సో రీడ్ కేర్ఫుల్లీ.
చాలా జాగ్రత్త చదవండి.
అననియాస్ జస్ట్ స్టూడ్ ఇన్ దట్ క్యూ టు వర్క్ giving them money, giving the money in the apostles.
ఈ డబ్బు తీసుకెళ్లి అపోస్తల పాదముల దగ్గర పెట్టే వాళ్ళటువంటి వరుసలో క్యూలో ఆరని నిలబడ్డాడు.
And he brings his 100,000 rupees and puts it there.
ఈ 1 లక్ష రూపాయలు పట్టుకొచ్చి అక్కడ పెడుతున్నాడు.
Others brought less because they were not so rich like
him. ఇదిగో మిగతా వాళ్ళు చాలా తక్కువ తెచ్చారు ఎందుకంటే వాళ్ళు ఇంత ధనవంతులు కాదు వాళ్ళు.
He was pretty proud that he was bringing a lot of money.
కానీ ఈయన చాలా ఎక్కువ డబ్బు 1 లక్ష రూపాయలు తెచ్చేసాడు అంటే చాలా అత్యంత ఉండొచ్చు.
The others were giving everything.
కానీ మిగతా వాళ్ళు అంతా ఇచ్చేస్తున్నారు.
When he stood in that line.
ఆయన లైన్ లో నిలబడ్డప్పుడు
he was giving people the impression that he was also giving everything.
Aina prajalaku etlanti bhavam kaligestunnadante yeenu kuda mottham anta icchestunadu annatuvanti bhavam kaligetatte unnadu.
You know, like when the people were all repenting and going to John the Baptist for baptism.
Chudandi baptism ichi yohana baptism isthunnappudu prajalandaram tama paapalu oppukuntu yordan nadulo velthunappudu
some pharisees also got into that line.
Kontha mandi pharisayulu kuda varusalo nilabadaru.
To give people the impression we are also repenting and trying to live a holy
life. Endukante chuse vaalliki atlante bhavam kaligistunnaru ante mem kuda pachchattapaddam mem kuda maaru manchukundam mem kuda baptism iskundam.
John the Baptist was a man of God.
Aithe baptism ichi yohana daivajanudu.
He looked at them.
Vaallu chusadu.
Get away, I'm not going to baptize you.
Meer velipondi meeku baptism ivunnaru annadu.
You're not repented.
Meer maaru pachchattapaddam.
You're just coming here to get honor.
Meer edo ganaparchabadani ikkadiki vastunnaru.
And he turned away all the Pharisees.
Aa parisayulandarni akkadi nunchi dharmeshadu.
ఎందుకంటే
వాళ్ళు నిజంగా వాళ్ళ మనసు పొందలేదు. ఏదో ప్రజలతో గుర్తింపు పొందడానికి వాళ్ళ లైన్ లో
నిలబడ్డారు.
అననయ్య కూడా ప్రజల్లో గుర్తింపు పొందడానికి వరుసలో నిలబడ్డాడు. ఇతరుల వల్ల లేడు అతను.
They were giving 100%, he was giving only 50%.
వాళ్ళు కొన్నదంతా నూటికి 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు, ఇతను మాత్రం సగమే ఇస్తున్నాడు.
But he never opened his mouth.
కానీ డోర్ మాత్రం తెరవలేదు.
With a holy look, he came and kept 100,000 rupees.
చూడడానికి చాలా పవిత్రమైన వ్యక్తిగా కనిపిస్తూ తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు.
He was going away.
వెళ్ళిపోతున్నాడు.
Peter said, come back.
పేతురు అన్నాడు, ఇలా రమ్మన్నాడు మళ్ళా.
Ananias.
అననయ్య.
Verse 3.
మూడో వచనంలో.
Why has Satan filled your heart to tell a lie to the Holy Spirit to keep back some of the price of the land?
Ananiya, nee bhoomi velalo kontha daachukoni parishuddhaatmanu maasupuchutaku saatanu enduku nee hrudayamunu prerepinchano?
Listen to this.
Vinandi.
Lot of people think if they give 10% to God, they're very spiritual.
Chaala mandi em anukuntarante dashim bhagam icheste mem chaala aatmanu saravam prajalu anukuntaru.
Some preacher has fooled you by that lie.
Mari aa abaddham cheptam dwara evaro bodhakudu mimmalni tappu margam pattichadu.
This man is giving 50%.
ఈ మనుషుడు సగం ఇచ్చేస్తున్నాడు.
And he says, Satan has filled your heart.
అయితే దైవజనుడు అంటున్నాడు సాతాను నీ హృదయాన్ని మోసపుచ్చాడు అంటే.
And a man gives 50% of his income to God and have Satan fill his heart.
అంటే ఉన్న దానిలో సగం ఇచ్చేస్తే అంటే 50% ఇచ్చేస్తే సాతాను నీ హృదయాన్ని మోసపుచ్చాడు చెప్తున్నాడు. అవును.
Ananias could have said, what do you mean? I never told any lie. I didn't even open my mouth.
అననియా అనుండొచ్చు, నేను అసలు అబద్ధమే చెప్పలేదు, అసలు నోరే తెరవలేదు నేను అనొచ్చు.
And he says in verse 3, you told a lie to the Holy Spirit.
మూడో వచనంలో అన్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి అబద్ధం చెప్పాను.
That's where we see you can tell a lie without opening your mouth.
ఆ రీతిగా మనం చూస్తున్నాం, అసలు మీరు నోరు తెరవకుండానే మీరు అబద్ధం చెప్పేస్తారు.
Ananias never said one word.
అననియా ఒక మాట కూడా చెప్పలేదు.
But he gave people the impression which is false.
అయితే చూపరులకు తప్పుడు అభిప్రాయం కలిగించాడు.
That's the first sin God judged in the early church.
ఈ ప్రారంభ సంఘంలో దేవుడు తీర్పు తీర్చినటువంటి మొట్టమొదటి పాపం.
A man loved this world.
ఈ మనుషుడు ఈ లోకాన్ని ప్రేమించాడు.
And he stood in the line of heavenly minded people pretending I am also heavenly minded.
పరలోకపు మనస్సు కలిగినటువంటి ప్రజలతో కలిసి చేరి నిలబడి నాకు కూడా పరలోక సంబంధమైన మనస్సు ఉందని అభిప్రాయం కలిగించడానికి.
When you sit in the midst of godly people.
నీవు ప్రజల దైవజనులైనటువంటి ప్రజల మధ్యలో నువ్వు
నో ఇంట్రెస్ట్ ఇన్ గాడ్లీనెస్ యువర్సెల్ఫ్.
అసలు దైవత్వాన్ని గురించిన శ్రద్ధ లేదు నీకు.
దట్ ఇస్ ది సిన్ ఆఫ్ అననియాస్.
అదే అననియా పాపమే నీలో.
యువర్ లయర్.
నువ్వు అబద్ధికుడు.
యువర్ గివింగ్ పీపుల్ ఎన్ ఇంప్రెషన్ విచ్ ఇస్ నాట్ ట్రూ.
సత్యం కానటువంటిది ప్రజలకు కనిపించేటటువంటి నువ్వు చేస్తున్నావు.
What does that mean? Does it mean every believer has to sell all their land and give it to God?
దీని అర్థం ఏంటి? ప్రతి విశ్వాసి కూడా ఉన్నదంతా అమ్మేసి దేవునికి ఇవ్వాలనా?
There's no law like that in the New Testament.
నూతన బంధంలో ఇట్లాంటి చట్టం ఏమీ లేదు.
There's no law like that in the Old Testament.
పాత బంధంలో కూడా అట్లాంటి చట్టం లేదు.
And the apostles never preached.
అపోస్తలులు అసలు దీన్ని ఇట్లాంటి బోధించలేదు ఎప్పుడు.
But some people voluntarily did it.
కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు.
It doesn't say here everybody in the church did it.
మరి సంఘంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇట్లా చేశారని ఇక్కడ వాక్యం లేదు.
It's just that some people felt they should do it and they did it.
కొంతమంది అలా చేయాలనుకున్నారు అట్లా చేశారు.
lot of them were not owners of lands or houses.
మరి వాళ్ళు అనేక మందికి వాళ్ళకి భూములు లేవు ఇళ్ళు లేవు.
They were living in rented houses.
వాళ్ళు ఏదో అద్దెలలో ఉంటున్నారు.
But it's true that almost everybody who had lands and houses were selling them.
అయినప్పటికీ భూములు ఉన్న వాళ్ళు ఇళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం అమ్ముకుని డబ్బు తెచ్చి ఇచ్చేసారు.
But it was voluntary.
అది స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా.
Entirely voluntary.
అది పూర్తిగా తమంతట తామే చేశారు.
The first thing you must remember.
మీరు జ్ఞాపకం మొట్టమొదటి మాట.
In the true church of Jesus Christ, everything is voluntary.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిజమైనటువంటి సంఘములో ప్రతిదీ కూడా స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చేసేదే ఉన్నారు.
Listen to this very important principle in relation to money.
మరి డబ్బుని గుర్చినటువంటి విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన నియమం ఇది, జాగ్రత్తగా వినండి.
Verse 4, verse 5.
అపొస్తలుల కార్యములు 5:4.
When your property was not sold.
నీ ఆస్తి అమ్మబడక మునుపు.
It was your own.
అది నీదే కదా.
When you own property and you don't sell it.
నీవు ఆస్తి కలిగి ఉండి దాన్ని అమ్మకుండా ఉంటే.
God doesn't say sell it.
దాన్ని అమ్మేమని దేవుడు చెప్పట్లేదు.
ఇట్ ఇస్ యువర్ ఓన్.
అది నీదే.
యూ కెన్ కీప్ ఇట్.
దాన్ని ఉంచుకోవచ్చు నువ్వు.
యూ డోంట్ హావ్ టు సెల్ ఇట్. దట్స్ వాట్ పీటర్ ఇస్ టెల్లింగ్ అననియాస్.
దాన్ని నువ్వు అమ్మక్కర్లేదు. అదే పేతురు అననియాతో చెప్తున్నాడు.
నోబడీ ఆస్క్డ్ యు టు సెల్ ఇట్.
దాన్ని అమ్మమని ఎవరు చెప్పారు నీకు?
ఇట్ ఇస్ యువర్ ఓన్.
అది నీదే కదా.
జస్ట్ బికాజ్ హీ సెల్స్ హిస్ ప్రాపర్టీ అండ్ గివ్స్ టు గాడ్, వై షుడ్ యు డు ఇట్?
కనుక అతనేదో ఆస్తి అమ్మేసి దేవునికి ఇచ్చాడని నువ్వెందుకు చేయాలి?
నోబడీ టోల్డ్ హిమ్ అండ్ నోబడీ టోల్డ్ యు.
అతనికి ఎవరు చెప్పలేదు, నీకు ఎవరు చెప్పలేదు.
హీ వాలంటరీలీ ఫీల్స్ లైక్ డూయింగ్ ఇట్.
అతను తన స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చేయాలనుకున్నాడు, చేశాడు. మరి అతను కూడా చేశాడు. ఒకవేళ నీ ఆస్తి నువ్వు అమ్మకుండా ఉంటే నువ్వు దేవుని ఇవ్వకుండా పాపం చేయట్లేదు నువ్వు.
That's what he told him first of all.
మొట్టమొదటిగా ఆయన చెప్పింది అదే.
If you have money and you don't give it all to God, there is no sin.
నీకు డబ్బుండి అది దేవునికి అంతా ఇవ్వట్లేదు అంటే పాపం కాదు.
You got a huge bank account. There's no sin there.
నీకు బ్యాంకులో చాలా డబ్బు ఉంది అంటే అదేం పాపం కాదు.
You got 3-4 properties. There's no sin in owning.
లేకుంటే 3-4 ఆస్తులు ఉన్నాయి మీకంటే అదేం పాపం కాదు.
It is your own. It's very clear in verse 4.
ఇక్కడ నాలుగో వచనం స్పష్టంగా ఉంది, అది నీదే కదా.
Secondly,
రెండో,
after you sell it,
నువ్వు అమ్మిన తర్వాత,
you get the money and put it in your bank.
ఒకవేళ నువ్వు డబ్బు తెచ్చుకుని బ్యాంకులో వేసుకున్నావు,
it is still your own.
అది కూడా ఇంకా నీదే. అది కూడా నీదే.
Second sentence, after it was sold, but it's still not under your control.
అది అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?
Before you sell it, it is yours. After you sell it is yours.
అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత నీదే.
God did not want it before you sold it. God doesn't want it after you sold it.
నువ్వు అమ్మక ముందు కూడా దేవుడు కావాలని కోరలేదు, నువ్వు అమ్మిన తర్వాత కూడా దేవుడు కావాలని కోరలేదు.
That was the teaching of the apostles.
ఈ అపొస్తలులు బోధించినటువంటి బోధ ఇది.
God is not interested in your money.
దేవునికి నీ డబ్బు అక్కర్లేదు.
But he is interested in your speaking the truth.
నువ్వు సత్యం చెప్పాలి అనేదే దేవుని కావాలి.
The question is not why didn't you give your money. The question is why did you tell a lie.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి డబ్బు ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్న కాదు, కానీ నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు అనేది ప్రశ్న.
When, what does Peter say?
పేతురు ఏమన్నాడు ఇక్కడ?
This is very important to understand.
ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రహించడం.
There is so much of false teaching in this area.
ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో చాలా తప్పుడు బోధ ఉంది.
Verse 4.
నాలుగో వచనం.
Peter, inspired by the Holy Spirit, is telling him.
పేతురు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్తున్నాడు.
Ananias.
అననీయ.
While your property was not sold, it was yours.
ఈ నీ ఆస్తి అమ్మబడక మునుపు నీదే.
Today, what do preachers say?
ఈ దినాల్లో బోధకులు ఏం చెప్తారు?
If your property is not sold, 10% is God, 90% is yours.
మరి నీ యొక్క ఆస్తి అమ్మబడకుండా ఉంటే దానిలో 90% నీదే, 10% మాత్రం దేవుడు.
That's a lie.
అది అబద్ధం.
Peter said it's all yours.
పేతురు అన్నాడు మొత్తం అంతా నీదే.
Okay, then after you sell it.
సరే నువ్వు అమ్మిన తర్వాత.
Suppose you sell it for 2 lakhs.
ఒకవేళ 2 లక్షలు అమ్మేశావు.
200,000 rupees you got.
నీకు 2 లక్షల రూపాయలు.
Today's preachers will say.
ఈ దినాల బోధకులు అంటారు.
20,000 belongs to God, remaining is yours.
20,000 రూపాయలు అది దేవుంది, మిగతాదంతా నీదే.
What did Peter say?
పేతురు ఏమన్నాడు?
No.
లేదు.
It's all yours.
అది అంతా నీదే.
Are you happy?
సంతోషంగా ఉన్నారు మీరు?
God wants you to be happy.
ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సంతోషంగా
ఉండాలనుకుంటున్నాడు. He wants all his children to be happy.
తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు.
He says if you want to keep all your money, keep it and be happy.
ఆయన అన్నాడు ఒకవేళ డబ్బంతా మీద ఉంచుకోవాలనుకుంటున్నారా, ఉంచుకోండి, సంతోషంగా ఉండండి.
You know, if you give even 10 million, 1 crore rupees to God.
ఒకవేళ మీరు 1 కోటి రూపాయలు దేవునికి ఇచ్చినా గానీ.
It's like, you know what it is to give to such a rich God.
మరి అంత అంత ధనికుడైనటువంటి దేవునికి ఇవ్వడానికి.
10 million, 1 crore rupees.
చూడండి 1 కోటి రూపాయలు.
ఫర్ గాడ్ ఇట్ ఇస్ లైక్ పుటింగ్ 10 paisa ఇన్ ఎ బెగర్స్ టిన్.
అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే భిక్షగానే ఆ డబ్బాలో ఏదో 10 పైసలు బెల్ల వేసినట్టుగా ఉంటుంది.
ఓ 10 మిలియన్ రూపీస్.
మీరు అనుకుంటారు 1 కోటి రూపాయలు
కంపేర్ టు గాడ్స్ వెల్త్.
దేవుని ఐశ్వర్యాన్ని పోలిస్తే అది 10 పైసలు భిక్ష కడిగించినట్టుగా ఉంటాం.
And you think God is saying, give me that 10 pais, please.
ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆ 10 పైసలు నాకు 10 పైసలు నాకు అని మిమ్మల్ని అడుగుతున్నాడు అనుకుంటున్నారా?
All these preachers who represent God are deceivers.
దేవునికి ప్రాతినిధ్యం వహించేటటువంటి బోధకులందరూ కూడా డబ్బు విషయం ఎట్లా మోసం చేస్తున్నారు.
It is yours, Peter says.
పేతురు అన్నాడు అది నీదే.
But why do you tell a lie?
అయితే నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు?
Why you have not lied to men, verse 4, you have lied to God.
నీవు మనుష్యులతో కాదు దేవుడితోనే అబద్ధమాడితివని వానితో. మరి 5వ వచనములో అతడు వెంటనే పడి ప్రాణం విడిచాడు.
Somebody asked me,
ఒకసారి నన్ను అడిగారు,
Brother Jack, why doesn't God deal with sin like that today in the church?
సహోదరుడు జాక్ గారు, ఈ దినాల్లో ఉన్నటువంటి సంఘంలో దేవుడు మనుషులను ఎట్లా ఎందుకు సంధించడం లేదు, ఎట్లా ఎందుకు శిక్షించట్లేదు? నేను అన్నాను దేవుడు ఇట్లా శిక్షిస్తే ఇంకా బ్రతుకుండేవాడు ఎవరు ఉండదు. ఏదో అది అంతా అయిపోయిన తర్వాత ఒకరిద్దరు ఎక్కడన్నా
బ్రతుకుంటారాము.
ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు ఇట్లాంటి వేషధారణలో
జీవిస్తున్నారు.
సత్యం చెప్పాలి అనేటటువంటి విషయాన్ని గుర్చినటువంటి ప్రాముఖ్యత ప్రజలు గ్రహించట్లేదు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఏ ఆత్మ అయినా పరిశుద్ధాత్మ అనేది కాదు.
బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్.
ఎందుకంటే పరిశుద్ధాత్మ సత్య స్వరూపయోగ ఆత్మ.
మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ ఎ లై.
అనేక మంది క్రైస్తవులు అబద్ధపూరితంగా జీవిస్తున్నారు.
అండ్ వెన్ యూ ప్రిటెండ్ యూ కెన్ నెవర్ కమ్ ఇన్ టు ఎ గాడ్లీ లైఫ్.
నువ్వు ఇట్లా నటించినట్టయితే దైవ సంబంధమైన జీవితంలోకి రాలేదు.
సో ద ఫస్ట్ లెసన్ యూ నీడ్ టు లెర్న్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఎ హెవెన్లీ లైఫ్ ఆన్ ఎర్త్ is to learn to be truthful.
గనక ఈ పరసంబంధమైనటువంటి జీవితం ఈ భూమి మీద జీవించాలనడానికి మీరు నేర్చుకునేటటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటంటే సత్యంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి.
That means to say, Lord, I never want to give an impression to other people from today of something that is not true.
దాని అర్థం ఏంటంటే ప్రభా సత్యం కానటువంటిది ఆ విధంగా ప్రజలు నన్ను అనుకోవాలనడానికి నేను ఏ విధంగా కూడా ప్రజల ముందు నేను నటించడానికి ఇట్లా జీవితాన్ని జీవించడం.
What did Jesus mean when he said, I am the way, the truth and the life?
యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి?
The way I can understand, he is the way to God.
మరి నేను గ్రహించేటటువంటి సంగతి ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం.
Life I can understand, he gives me eternal life.
జీవితాన్ని గురించి జీవాన్ని గురించి నేను అనుకుంటాను, నిత్య జీవం నాకు ఇస్తాడు.
Life of God.
దేవుని జీవం ఇస్తాడు.
What does he mean when he says, I am the truth?
నేనే సత్యం అని ప్రభు చెప్పినప్పుడు అర్థం ఏంటి?
Wasn't there other people speaking the truth on the earth?
అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఇతర ప్రజలు సత్యం చెప్పట్లేదా?
Any child who says 2 plus 2 is 4 is speaking the truth.
మరి ఎవరన్నా చిన్న బిడ్డ 2 2 కలిపితే 4 అవుతుందంటే సత్యం చెప్తున్నాడు.
All mathematicians who calculating and correct answer, that is the truth.
ఈ గణిత శాస్త్రంలో లెక్కలు గడి చెప్పేవాళ్ళందరూ కూడా సత్యాలే చెప్తున్నారు.
He's not speaking about scientific and mathematical truth when Jesus said that.
యేసు క్రీస్తు ప్రభువారు సత్యం అన్న మాట ఉపయోగించినప్పుడు ఏదో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సత్యాలు కదా అని చెప్పి.
He was speaking about another type of truth in John 14:6.
యోహాను సువార్త 14:6 మరి యొక్క సంబంధమైనటువంటి సత్యాన్ని గురించి చెప్తున్నారు.
I want you to see it.
అది మీరు చూడాలని
కోరుతున్నాను. John 14:6.
యోహాను సువార్త 14:6.
I am the truth.
నేనే సత్యము.
And verse 17.
17 వచనాలు.
I will send the spirit of truth which the world cannot receive.
సత్య స్వరూపయగ ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయన్ను చూడదు.
But this spirit of truth which I am will be in you now.
అయితే నేను కలిగి ఉన్నటువంటి ఈ సత్య స్వరూపయగ ఆత్మ మీలో ఉంటుంది.
What does he mean that I am truth?
ఏంటి నేనే సత్యం అని ఆయన చెప్పడం దాని అర్థం ఏంటి?
That means there is no pretense in me.
అంటే నాలో ఏ విధమైనటువంటి వేరే విధంగా వేషధారిగా ఉంటామనేది
లేదు.
నేను పరిశుద్ధుడిగా కాకుండా పరిశుద్ధుడిగా ఉన్నట్టు నేను నటించట్లేదు.
యూ నో హౌ సమ్ టైమ్స్ వీ కెన్ స్పీక్ వెరీ లవింగ్ వర్డ్స్ టు సంబడీ అండ్ వీ డోంట్ రియల్లీ లవ్ దెమ్.
కొంతమందిని వాస్తవంగా వాళ్ళని ప్రేమించకపోతున్నా గానీ ఎంతో ప్రేమతో వాళ్ళకి పోసిన మాటలు
మాట్లాడుతుంటారు.
ఎవరో ఒకరి మీద మీ మనసులో చూస్తే బాతులతోనూ బల్లెలతోనూ పొడవాలని ఉంటుంది, కానీ మాటలు చూస్తే చక్కటి మాటలు వాళ్ళ ముందు
మాట్లాడాలి.
అది అబద్ధం. అది
Sometimes you can flatter people to get some advantage from them.
కొన్నిసార్లు ఎవరి దగ్గర నుంచి మీరు మన్నన పొందడానికి ఆ ప్రజలను ఏదో మెచ్చుకుంటూ మెప్పుకోలు మాటలు రకరకాలు చెప్పేస్తారు.
Race of Adam is full of lies.
ఎందుకంటే ఆదాము యొక్క సంతతి అంతా అబద్ధాలతో నిండిపోయింది.
See what it says in the Psalms.
కీర్తనలో చూడండి.
Psalm 58.
కీర్తన 58.
Verse 3.
3వ వచనం.
The wicked are estranged from the womb. They speak lies from their birth.
తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు.
They start telling lies from the time they are born.
అదిలో పుట్టినప్పటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తున్నారు.
Have you heard babies telling lies before they know how to speak?
అసలు పిల్లలు వాళ్ళు మాట్లాడటం నేర్చుకోవడానికి ముందే అబద్ధం చెప్పడం మీరు ఎప్పుడైనా చూస్తున్నారా?
Have you heard it?
విన్నారా?
I'll tell you, I've seen it.
నేను చూశాను, చెప్తాను.
I have children myself and I know.
నాకే పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంగతి నాకు తెలుసు.
They start crying and screaming.
వాళ్ళు ఏదో ఏడుస్తూ ఉంటారు, గబ్బలు పెడుతుంటారు.
The father is worried. What is happening?
అయ్యో ఏమైపోయిందో ఏమైపోయిందో అని నాన్నగారికి ఎంతో కంగారే వచ్చేస్తుంది.
Some calamity has happened.
ఏదో గొప్ప విపత్తు వచ్చి పడిపోయింది పిల్లవాడి మీద అనుకుంటాం.
The mother knows.
తల్లికి తెలుసు.
Nothing is wrong.
ఏం జరగలేదు.
Just want somebody to pick it up and carry it. That's all.
ఎవరో ఒకళ్ళు ఎత్తుకుని తిప్పాలంటే అదే వాళ్ళకి కావాలి.
But it gives the impression. Oh, I'm in terrible pain. Something is wrong.
కానీ ఎట్లాంటి ఉద్దేశం ఇతరులకు కలిగిస్తాడంటే ఏడవటం ద్వారా ఏదో గొప్ప విపత్తు వచ్చి పడిపోయింది, ఇంకా నేను ఏదో అయిపోతున్నాను అన్నట్టుగా ఏడ్చి అట్లాంటి వాతావరణం
సృష్టి.
మీరు బుధం మీద వేసుకోగానే మొత్తం అంతా పోయింది.
It was a lie, that cry.
ఆ ఏడుపంతా అబద్ధం అది.
It goes astray from birth, telling lies.
కనుక పుట్టినప్పటి నుండి కూడా అబద్ధములాడుచు తప్పిపోదురని వాక్యం
చెప్తారు.
అబద్ధాలు ఎలా చెప్పాలో మీ పిల్లలకి ఎవరైనా నేర్పిస్తున్నారా మీరు? లేదు. అది వాటంతటా వస్తుంది. పైకి ఎదుగుతున్నప్పుడు మన అబద్ధాలు తప్పిపుచ్చుకోవడానికి మహా తెలివితేటలు
ఉపయోగిస్తున్నారు.
అరణ్య సపేరాలు కూడా అలా ఉండినారు.
Dear brothers and sisters,
ప్రియ సహోదరులారా సహోదరులారా,
see what Jesus said further.
యేసుక్రీస్తు ప్రభువు ఇంకా
John 14 and verse
యోహాను
30.
యోహాను సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనంలో.
See these three verses I showed you.
మీకు చూపించినటువంటి మూడు వచనాలు.
First,
మొదటిగా
6.
ఆరు వచనాలు.
I am the truth, Jesus said.
యేసు ప్రభువు చెప్పారు, నేనే సత్యము.
Second,
రెండోది
you verse 17 you will have the spirit of truth coming to dwell in you.
17వ వచనం, సత్య స్వరూపపు ఆత్మ మీలో నివసించును.
Now I will define it, Jesus said.
యేసుక్రీస్తు ప్రభువు అన్నారు దాని గురించి వివరణ. 30వ వచనం,
the ruler of the world, that's the devil, is coming and he has got nothing in me.
ఈ లోకాధికారి వచనం అంటే సాతాను వస్తాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు.
వాట్ ఇస్ జీసస్ కాల్డ్ ద రూలర్ ఆఫ్ ద వరల్డ్ ద డెవిల్?
ఈ లోకాధికారి అనే అపవాదుని గురించి యేసు ప్రభువు ఏం చెప్తున్నారు?
హిస్ ఎ లయర్, హి సెడ్ ఇన్ జాన్ 8:44.
యోహాను సువార్త 8:44 లో అతడు అబద్ధికుడు.
హిస్ ఎ లయర్,
అతడు అబద్ధికుడు.
హిస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్,
అబద్ధమునకు జనకుడు.
సో ద ఫాదర్ ఆఫ్ లైస్ కమ్స్,
గనక ఈ అబద్ధమునకు జనకుడు తండ్రి.
ద లయర్ కమ్స,
ఈ అబద్ధికుడు వస్తాడు.
జీసస్ సెడ్ హి హస్ గాట్ జీరో ఇన్ మీ.
యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నాతో వానికి ఏమీ సంబంధం లేదు.
యు వాంట్ ఫాలో జీసస్?
మీరు యేసు ప్రభువును వెంబడించాలని కోరుతున్నారా?
మేక్ షూర్ ద ఫాదర్ ఆఫ్ లైస్ హస్ గాట్ జీరో ఇన్ యూ ఆల్సో.
మరి అబద్ధమునకు తండ్రి తనలో సున్నా ఉందని సంగతి తెలుసు, అతను వస్తే మనకు కూడా సున్నా.
ఇస్ దట్ వెరీ డిఫికల్ట్?
అది చాలా కష్టమైందా?
నో,
లేదు.
కెన్ అ ప్రాస్టిట్యూట్ స్పీక్ ద ట్రూత్?
ఒక వ్యభిచారిణి సత్యం చెప్తుందా?
Yes.
అవును.
She says, I'm a prostitute.
అలాంటిది నేను వ్యభిచారిణి అంటుంది.
No pretending there.
అక్కడ నటనేం లేదు.
But if a prostitute pretends to be a very holy woman.
కానీ ఒక వ్యభిచారిణి చాలా పవిత్రమైన స్త్రీలా నటిస్తుంది అనుకోండి.
She's a liar.
ఆమె అబద్ధికురాలు.
You don't have to be very holy to speak the truth.
కానీ సత్యం చెప్పడానికి మీరే పెద్ద పరిశుద్ధులైన వ్యక్తులుగా ఉండాలని.
It means being honest.
అది యథార్థంగా ఉండటం అనేది.
A murderer.
ఒక నరహంతకుడు.
Jesus, yes, I'm a murderer.
అవును, నేను నరహంతకుడిని అంటే.
He's speaking the truth.
సత్యం చెప్తున్నాడు.
Think of the thief on the cross.
సిలువ మీద ఉన్నటువంటి దొంగను గురించి ఆలోచించండి.
One thief said,
ఒక దొంగ అన్నాడు,
to Jesus,
యేసు ప్రభువా,
get me down from here.
నేను ఇక్కడ నుంచి దిగిపోవాలి.
I don't believe I deserve this.
నాకు దీనికి నేను తగిన వాడినని నేను నమ్మట్లేదు.
I'm bad, I deserve 3-4 years in jail, but not being killed.
ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే 3-4 సంవత్సరాలు జైల్లో ఉండాలి, కానీ చంపబడటానికి మాత్రం నేను కాదు అర్హుడు.
But the other thief said,
వేరే వ్యక్తి అన్నాడు,
I'm bad.
నేను తప్పు చేశాను.
ఐ డిజర్వ్ టు బి కిల్డ్.
నేను చంపబడటానికి పాత్రని.
మీనింగ్ ఐఎమ్ సచ్ ఎ బ్యాడ్ మ్యాన్, ఐ డిజర్వ్ టు బి కిల్డ్.
దాని అర్థం ఏంటంటే ఎంత చెడ్డ అంటే నన్ను చంపేయాలి చివరికి.
అండ్ జీసస్ లుక్డ్ అట్ హిమ్.
యేసు ప్రభువు అతను చూశాడు.
రియల్లీ,
నిజంగా
యూ రియల్లీ ఫీల్ యువర్ సో బ్యాడ్?
నువ్వు నిజంగా ఇంత చెడ్డాడు అని అనుకుంటున్నా?
హానెస్ట్ అబౌట్ ఇట్.
దాని గురించి నువ్వు ఎంత యథార్థంగా అన్నావా?
పారడైస్ ఇస్ మేడ్ ఫర్ పీపుల్ లైక్ యూ.
నీలాంటి ప్రజల కోసమే పారడైస్ నిర్మించబడింది.
Today,
ఈ రోజే
యూ బీ విత్ మీ ఇన్ పారడైస్.
నాతో కూడా పరదేశ్ లో ఉంటావు.
టెల్ మీ వాట్ గుడ్ క్వాలిటీ డిడ్ హీ హావ్.
మరి అతను ఉన్నటువంటి ఒక మంచి లక్షణం చెప్పండి.
హీ హాస్ కిల్డ్ సో మెనీ మెన్ అండ్ మేడ్ సో మెనీ పూర్ విమెన్ విడోస్.
మరి అనేక మంది ప్రజలను చంపాడు, అనేక మంది పేద స్త్రీలను విధవరాలుగా చేశాడు.
At the end of his life, he had one good quality.
అయితే తన జీవితం చివరిలో ఒక మంచి గుణ లక్షణం ఉండింది.
హీ వాస్ ఆనెస్ట్.
తను యథార్థంగా ఉన్నాడు.
Dear brothers and sisters, that's what God is saying, seeking to find in you also.
ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుడు కూడా ఇదే సంగతి మీలో కూడా కనుగొనాలని కోరుతున్నాడు.
We must learn from why Adam was put out of paradise.
మరి ఆదాము ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నుండి పరదేశ్ లో నుండి దూరంగా పంపబడ్డాడు?
How the thief got into paradise.
మరి దొంగ ఎట్లా పరదేశ్ లోకి వెళ్ళిపోయాడు?
Adam was dishonest.
ఆదాము యథార్థంగా లేడు.
God asked him one question.
దేవుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు.
Did you eat of that tree?
నువ్వు ఆ పండు తిన్నావా? లేకుంటే
కాదనాలి.
చూడండి, ఈ దినాల్లో స్టూడెంట్స్ ని వాళ్ళ ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. చెట్టు నుండి ఆ పండు తినవా?
టిక్ yes, no.
టిక్ పెట్టాలి, yes అనో నో అనో.
Adam does not tick either of
them. ఆదాము ఈ రెండు దేనికి టిక్ పెట్టలేదు.
Underneath he writes,
కింద రాస్తున్నాడు సెంటెన్స్
big letters,
పెద్ద పెద్ద అక్షరాలతో.
My wife gave me the fruit.
నా భార్య నాకు పండిచ్చింది.
సెకండ్ లైన్,
రెండో లైన్,
యూ గేవ్ మీ దిస్ వైఫ్,
ఈ భార్య నువ్వే నాకు ఇచ్చావు.
స్మాల్ లెటర్స్.
తర్వాత మూడో లైన్ లో చిన్న అక్షరాలతో నేను తిన్నాను.
యూ కెన్ సే ఐ స్పోక్ ది ట్రూత్.
చెప్పొచ్చు నేను సత్యం చెప్పానని.
ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా యూ కెన్ సే సీ అండర్నీత్ రీడ్ కేర్ఫుల్లీ ఐ రోట్ ఐ ఏట్.
కోర్టులో చెప్పొచ్చు, చూడండి చివరిలో రాశాను నేను, కింద చిన్న అక్షరాలతో రాశాను తిన్నానని చెప్పాను.
God says, don't try all these legal tricks with me.
దేవుడు అంటాడు, ఈ న్యాయపరమైన న్యాయ సమ్మతమైనటువంటి ట్రిక్లన్నీ నా దగ్గర వేయదు.
Get out of paradise.
పరదేశం నుంచి వెళ్ళిపోను.
Are you like that?
నువ్వు కూడా అట్లా ఉన్నావా?
God is wife.
ప్రభా, నువ్వు నువ్వే ఇచ్చావు భార్యని. ఎంత దౌర్భాగ్యాలు నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎంత దౌర్భాగ్యాన్ని భర్తను ఇచ్చావేంటి? నా సమస్యలన్నీ ఆదాముతో చెప్పినట్టు దేవుడు నీతో కూడా చెప్తాడు, పరదేశం నుంచి వెళ్ళిపోమని. సిలువు మీద ఉన్నటువంటి దొంగ మాదిరిగా ఉన్నాడు, యథార్థంగా
ఉన్నాడు.
దేవుని రాజ్యంలో ఇదే మార్గం.
That's the way to heavenly life on earth.
భూమి మీద పరలోకపు జీవితాన్ని జీవించడం ఇదే మార్గం.
Be truth.
సత్యం చెప్పాలి.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Bow our heads.
తలలు వంచి.
Think for a moment of what you heard today.
ఇది నాని మీరు ఏమైతే విన్నారో దాని గురించి ఒక క్షణం పాటు ఆలోచించండి.
Heavenly Father.
పరలోకపు తండ్రి.
Help us to respond to your word.
నీ వాక్యమునకు బదులు పలుకుటకు సహాయించండి.
We humbly ask in Jesus' name.
యేసుక్రీస్తు ప్రభువారి నామమున దీనంతో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.